కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ పాపిష్టసు అక్రమంగా వచ్చిందని ఏం అట్టే పెట్టడు, ఎంతకెంత పడిపోతుంది, ఎందుకు వచ్చింది మనకు ఆ దరిద్రం. ఇటువంటి అక్రమార్జితమైన జాతరూపం బంగారమునందు మాత్రమే ఉండు అన్నాడు ఆయన. కాబట్టి ఇక మీద మీరేం భయపడక్కల, అడగ్గా ఐదో స్థానం దొంగ బంగారంలో ఉండన్నాడు. ఇప్పుడు ఏమైందనమాట, తతోనృతం మదం కామం రజో వైరల్చ పంచమం, వరసగా ఐదు పాపములు ఐదు అధర్మములు చేరాయి. ముందు నాలుగు, తర్వాత ఐదో చేరింది. ఇందాక ఏం చెప్పాను, నాయన జోదం ఉన్న చోట అనృతం, పానం ఉన్న చోట మదం, వేశ్యలు ఉన్న చోట కామం, హింస ఉన్న చోట రజస్సు, ఇప్పుడు కొత్తగా దొంగ బంగారం ఒకటి పడిందిగా, ఈ తప్పుడు డబ్బు ఉన్న చోట ఏముంటుంది, వైరం. అందరితో తగాదా, డబ్బు పెరిగిందనుకోండి, పాపిష్టి సొమ్ము పెరిగితే ఇక ఎక్కడిది అందరితో శత్రుత్వమే. తెగ సంపాదించేశాడు, ఇళ్ల మీద ఇళ్ళు కట్టాడు అంటారు. అసలు కష్టపడి సంపాదిస్తేనే ఈ రోజుల్లో డబ్బులు చూసి కొండిపోతున్నారు. పాపం ఒక ఆయన దానయాత్ర పడి ఒక గో సంరక్షణ కట్టుకున్నట్ట, వీడి మీద కసికొద్ది ఊళ్ళో కొంతమంది రాత్రికి వెళ్ళి రిక్షాబండికి టైర్ కోసేసి, ఆవుకి తాళ్ళు కత్తిరించి, గడ్డిమేటికి నిప్పెట్టి, గోడ పగలగొట్టి ఏడిపిస్తారు. ఏది ఈ కష్టార్జితానికే, ఇంకా దుష్టార్జితం ఇది ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఊళ్ళో వైరం మొదలవుతుంది. ఈ ఐదింటికి మూల కారణం కనుక అందులో ఉండవలగానే వెంటనే దుర్మార్గుడు కలిపురుషుడు ఐదు స్థానాల్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కలిపురుషుడు ఎందులో ఉంటాడు, కాస్త పరీక్షిస్తాను అనుకోండి. మొదట జోదం, రెండవది మద్యం, మూడవది వేశ్యలు, నాలుగవది హింస, ఐదవది పాపిష్టి బంగారం, పాపిష్టి సొమ్ము. ఇక్కడ జాతర రూపం అంటే కేవలం బంగారం ఉంది కదా, పాపిష్టి సొమ్ము. ఈ ఐదు ప్రాంతములలో ఉండుము అన్నాడే. ఇప్పుడు ఈ ఐదు రోజుల్లో ఉంటున్నాడు కాబట్టి అవి లేకుండా మనం చూసుకుంటే మనకి కలిపురుషుడు యొక్క ప్రభావం ఉండదు. మనకి కలిపురుషుడి ప్రభావం రావాలనుకుంటే అవి సంపాదించుకోవాలి. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలన్నమాటనా, ఎట్టి పరిస్థితుల్లో సరదాకు కూడా జోదం అడకండి, సరదాకు కూడా తాకండి, సరదాగా కోసమైనా వేశ్యాలోలత్వం పొందకండి, అనవసరంగా హింస చేయకండి. ఒక్క ప్రాణాపాయ స్థితిలోనే హింస చేయాలంటే అనవసరంగా ఎవరిని చంపద్దు మనం. అలాగే పొరపాట్లు కూడా పాపిష్టి సొమ్ము కోసం ఆశపడకూడదు. అలా ఆశపడని వాళ్ళ జోలికి రాడు పొరపాట్లు కూడా. అందుకనే పరీక్షిత్తు ఈ ఐదు స్థానములు కలిగిచ్చాడు. ఇక్కడ పరీక్షిత్తు గారు గురించి ఈ కథంతా నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకు సూతుడు చెప్పాడు. అప్పుడు సౌనకాది ఋషులు అన్నారు సూతుడితో, సూత ఎందుకు వచ్చింది ఆ దుర్మార్గుడిని అసలు కలిపురుషుడిని చంపి పారేస్తూ వదిలిపోయేది కదా, అసలు వాడికి ఎందుకండి అవకాశం ఇచ్చాడన్నట్ట. ఎందుకు ఇంత గందరగోళం తెచ్చుకోవడం అంటే, కలిపురుషుణ్ణి చంపే అధికారం దేవుడికి కూడా లేదు. ఎందుకంటే ఈ నలుగురిని సృష్టించింది పరమాత్మ కాబట్టి ఎవడి యుగంలో వాడు ఉండవలసిందే. మరి ఎందుకని ఈయన శిక్షించి వదిలేశాడు, భూమి మీద ఉండనిచ్చాడు అంటే, అన్ని పాపిష్టి పనులున్నా ఈ కలియుగములో హరినామస్మరణము చేసేటటువంటి భక్తుల జోలికి కలిపురుషుడు రాడు. అక్కడ ఒక యోగం ఉంది. ఇక్కడి వాళ్ళు ఎందుకని మనం ఇంత ఖర్చు పెట్టుకుని ఈ సుఖస్థలానికి వచ్చి భాగవత సప్తాహం చేస్తున్నాం, ఏడు రోజులు విడిచిపెట్టకుండా భాగవతాన్ని భక్తితో శ్రద్ధతో విన్నటువంటి వాణ్ణి పొరపాటులు కూడా నేను తాకను 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 అన్నాడు ఎవరు, కలిపురుషుడు. కాబట్టి మిమ్మల్ని ముట్టుకోలేడు, మీ జోలికి పొరపాటును కూడా కలిపురుషుడు రాడు. ఇంత మాత్రం నేను ధైర్యంగా మీకు అభయం ఇవ్వగలుగుతున్నాను. కాకపోతే చెవులు రిక్కించి శ్రద్ధతో వినండి, భాగవతం విన్నవాడిని కలిపురుషుడు ఏం చేయలేడు. ఒక తుమ్మెది ఉన్నది, పువ్వు మీద వాలి పువ్వును నాశనం చెయ్యదు కానీ పువ్వులో ఉన్న తేనె తాగుతుంది. అలాగే మహానుభావుడు పరీక్షిత్తు కలిపురుషుడు ఆయన దృష్టిలో పువ్వు నలిపి అవతల వారేయగలడు, కానీ తుమ్మెది ఎలా అయితే తేనె తాగి పువ్వును విడిచిపెడుతుందో కలిపురుషుడిలో పరమ పాపిష్టి లక్షణములున్నా ఒక మంచి లక్షణం ఏమిటంటే, కలియుగానికి ఒక గొప్ప లక్షణం ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకుని కలిపురుషుణ్ణి ఆయన చంపకుండా వదిలేశాడు. ఇంతకీ ఏమిటో గొప్ప లక్షణం, చేసిన కాని పాపములు చెందవు. కలియుగంలో పాపములు చేస్తేనే చుట్టుకుంటాయి, మీరు పాపిష్టి పనులు చేస్తేనే పాపం మీకు వస్తుంది. కానీ పుణ్యము చేసేదనన్న చేసిన చందును పుణ్యమచు, ఒక్క పుణ్యం మాత్రంట చేస్తే వస్తుంది, ఒకవేళ చేయలేకపోయినా నేను చేస్తాను అంటే బంగారం దానం ఇవ్వలేకపోతే ఇస్తాను 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 అంటే కూడా పుణ్యం చేసిన ధర్మం చేసిన పుణ్యం వస్తుంది కండి. ఆ టెక్నిక్ కొంతమందికి తెలుసు. పుణ్యకర్మములట పాపమేమో చేస్తేనే వస్తుంది, కానీ పుణ్యం అలా కదట, చేస్తాను అన్నా వస్తుందిట, చేసిన వస్తుందిట. అందుకనే మరందముల్లాసముతోడ త్రాగి విరులను తెగజోడని తేటికైవడిన్. ఇందాక చెప్పానుగా, తుమ్మెద తేనె తాగి పువ్వును విడిచినట్టుగా కలిపురుషుడిలో అంత దుర్మార్గుడిలో ఒక తేనె ఉన్నది. ఏమిటా తేనె అంటే, పాపము ఈ కలియుగంలో చేస్తే వస్తుంది, పుణ్యం చేస్తానన్నా వస్తుంది, లేక చేస్తే వస్తుంది. కాబట్టి కనీసం కొంతమంది అయినా చేస్తాను చేస్తామంటారు, దాంతో వాళ్ళకున్న పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుంది. ఈ మాత్రం అవకాశం ఉంది కదా, ఇంకెందుకు ఈ కలిపురుషుణ్ణి పూర్తిగా నాశనం చేయడం అని పరీక్షిత్తు వాడికి అభయం ఇచ్చి వదిలేశాడు. అందువల్లే కలియుగంలో మనం ఎంతో అదృష్టవంతులం. కనీసం ధర్మం చేద్దాం అనుకోండి, రేపటి నుంచి ఏమనుకుంటారనమాట, ప్రతి సంవత్సరం గురువుగారు ఎక్కడికెడితే అక్కడికి తీర్థయాత్రకు వెడతాం, భాగవతం వింటాం వింటాం అనుకోండి. అదృష్టం బాగుంటే వింటాం, లేకపోతే కనీసం వింటామన్న పుణ్యం ఏదో వస్తుంది. కానీ గురువుగారికి తంటా అనుకోండి, అది ఎలా మీరంతా వస్తారో, మీరు ఎక్కడికి వచ్చి కూర్చున్నాక మీరు రాకపోతే అప్పుడు నేను పురాణం కెమెరాకి చెప్పాలి. కాబట్టి రండి, అవకాశం లేనప్పుడు మాత్రం వింటాం అనుకున్న అది పుణ్యమే. ఇప్పుడు అందరూ అన్ని చోట్ల నుంచి ఎక్కడో రాలేదు, ఇప్పుడు ఎక్కడో హ్యూజ్ టన్ నుంచి అయినా ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలంటే కష్టం అవ్వచ్చు, కనీసం లైవ్లో విన్నా చాలు. ఈ విధంగా పరీక్షిందరేంద్రుడు మళ్ళీ ధర్మ సంస్థాపన చేశాడు. తన దారిన తాను రాజధానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం పాటు భూమండలంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది. ఇట్లుండగా ఒకనాడు ఆయన వేటాడాలి అనుకున్నాడు. వేట అంటే ఏమిటి? హింస. హింస ఎక్కడుంటే అక్కడ ఎవరుంటారు? కలిపురుషుడు ఉంటాడు, అది ఆయనకి తెలుసు. అయినా వ్యసనం పొమ్మంటే పోదండి బాబు, ఇది పాపం అని తెలిసినా దానికేసి మనస్సు లాగుతూ ఉంటుంది, అది కూడా కలి యొక్క ప్రభావమే. లేకపోతే అంతటి మహాత్ముడికి వేట ఏమిటే కాస్త? వేట వల్ల ఎవరు బాగుపడ్డారు అన్నాడు భాగవతంలో. భాగవతం కాదు, భారతం కూడా అదే అంది. పాండురోజు వేట వల్ల నాశనం అయిపోయాడు, దశరథ మహారాజు వేటకెళ్ళి శ్రవణ కుమారుడిని చంపాడు, శ్రవణ కుమారు గారిని చంపే శాపానికి గురయ్యాడు. ఇలా ఎంతోమంది వేటకెళ్ళి దెబ్బతిన్నారు. అలాగే ఒకనాడు పరీక్షిందరేంద్రుడు వేటకి బయలుదేరాడు. ఆ పూట కోదండం పుచ్చుకొని కాలినడకన ఎన్నో జంతువుల్ని చంపాడు. వేటగాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట, ఇటువంటి వేట ఎవరు ఆడలేమనుకున్నారు. అలా ఆయన మృగధర మండల మున్నగల మృగం ఒక్కడు దక్కనన్య మృగముల కొట్టెను, భూమండలంలో ఉన్న జంతువులన్నీ చంపేశాట, ఒక్క జంతువుని మాత్రం చంపలేదట. ఇంతకీ జంతువు ఏమిటి? చంద్రమండలంలో చంద్రుడిలో ఒక మచ్చ ఉంటుంది, ఆ మచ్చ జింక, అందుకే ఆయనకి సారంగం ధరుడు అని పేరు. అంటే జింకని ధరించిన వాడు, శశాంకుడని సారంగాంకుడని రెండు పేర్లు ఆయనకి, మృగాంకుడని పేరు. మృగము అంటే జింక. చంద్రమండలంలో ఒక జింక ఉందిట, ఆ జింక ఒక్కటి ఈయనకి దొరకలేదు, దాన్ని తప్ప మిగతా జింకలన్నీ చంపేశాట, మృగాలన్నీ కొట్టాట. ఆయన చమత్కారం చేశారు అంటే అంత అలాగా ఆయన వేటాడాడు, చాలా జంతువులు చంపాడు. దాంతో ఆయనకి వెర్రిదాహం పట్టుకుంది. అలాంటి వేడి, ఆ వేడికి బాగా మంచినీళ్లు తాగాలనేటటువంటి బాధ ఎక్కువైపోయింది, పిపాస పట్టుకుంది, దాహం పట్టుకుంది. ఆ పూట అదేం కర్మమో, ఎక్కడ మంచినీరు దొరకలేదు ఆయనకి. పోనీ ఇలాంటి ఫ్లాస్కోలో నీళ్ళు ఉన్నవాడు పట్టుకెళ్ళివ్వలేదు ఆయనకి. మంచినీళ్ళు మామూలు విషయం కాదు కదా, ఆ దాహానికి తట్టుకోలేక ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ కౌశికీ నది అని ఒక నది ఉన్నది. ఉత్తర భారత్లో తెలుసుగా యూపీలో ఉంది కౌశికి, దాన్ని కోసి అని కూడా అంటారు. చాలా గొప్ప నది, గంగానది ఉపనది, గంగలో కలిసిపోతుంది. గంగానదికి అంత పెద్ద జల ఆశయం ఉండడానికి గల కారణం, గంగలో నీరు ఎక్కువ ఉండడానికి గల కారణం ఏమిటంటే, అయోధ్య నుంచి వచ్చే సరయూ నది కలిసిపోతుంది, కోసికీ నది కలుస్తుంది, తమసా నది కలిసిపోతుంది, చివరగా యమునా నది కలుస్తుంది. ఇన్ని నదులు గంగలో కలిసిపోతాయి, గంగకు ఉపనదులు, అందుకే గంగ అంత పెద్దదైపోయింది. అటువంటి నదుల్లో కోసీ నది కూడా గొప్పది. ఆ కౌశికీ నదీ తీరంలో శమీకుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన ఆశ్రమం కట్టుకుని చక్కగా ఆశ్రమ తీరంలో కూర్చుని, ఆశ్రమం అలా ఉంది, బయట ఓ మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు కింద కూర్చుని యోగాభ్యాసంలో వెళ్ళిపోయాడు. కళ్ళు మూసుకుని జపంలో ఉన్నాడు ఆయన. ఇంతలో మన వాడికి దాహం వేసింది. దాహం వేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన కళ్ళు మూసుకుని జపంలో ఉంటే ఈయన దగ్గరికి వెళ్ళి మంచి రెళ్ళు స్వామి అన్నాడు. జపంలో ఉన్న ఆయన కళ్ళు వెప్పలేదు. కొంతమంది మహానుభావులు ఒక్కసారి జపంలోకి వెళ్ళిపోతే ప్రపంచం తెలియదు వాళ్ళకి. కొంతమంది జపం చేస్తూనే ఉంటారు, పక్కన ఫోన్ మోగితే తెలుస్తుంది తెలుస్తూనే ఉంటాడు. ఏమిటి ఎంత వచ్చింది లారీయా డబ్బులు ఇచ్చేయి రామ 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 అంటాడు. ఓ పక్కన రామరామ అంటూ లారీ గురించి మాట్లాడతాడు, ఐరన్ ఎంత వచ్చింది ఇసుక ఎంత వచ్చింది ఇవన్నీ మాట్లాడుతూ ఇంక జపం మీద దృష్టి పడుతుంది. అది ఒక కర్మయోగం. చీమ చిటుక్కుమంటే కూడా తెలిసిపోతుంది అన్నమాట. కానీ ఈ మహానుభావుడికి అలా కదట, ప్రపంచం తల్లకిందులైనా తెలియనంత నిష్ట ఉన్నది, ఏకాగ్రత ఉన్నది. దానికి సమాహిత చిత్తం అని పేరు. ఆ చిత్తం పరబ్రహ్మలో కలిసిపోయింది, అందువల్ల ఆయనకి ఏం తెలియటం లేదు. అటువంటి సమీకుని దగ్గరికి వెళ్ళి పరీక్షిస్తూ మహర్షి దాహం మంచినీళ్ళు అన్నాడు. ఆయన ఇవ్వలేదు, కళ్ళు విప్పలేదు, ఈ లోకంలో లేడు. మళ్ళీ మంచినీళ్ళు అన్నాడు, ఆయన ఇవ్వలేదు. దాంతో ఆయన కోపం వచ్చింది, దాహం ఎక్కువైపోయింది కదా, మంటనేది ఉన్నాడు, అందువల్ల ఒళ్ళు మండిపోయింది. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడు తనున్నవాడు చేసన్ననులైన రమ్మనడు చల్లని దాహము తెచ్చియుడు. ఎవడి విప్రుడు, వీడికి ఎంత అహంకారం. ఏదో మహారాజు అంతటి వాడు వచ్చాడు, దాహంతో ఉన్నాడు, మంచినీళ్ళు అడుగుతున్నాడు అని పిలిచి కాసిన మంచినీళ్ళు ఎవడా, కళ్ళు మూసుకుని అహంకరించి కనపడతాడా. ఏ ఆశ్రమం నిండా చల్లని నీటి కొండలున్నాయి, ఆ చల్లని నీటి కొండలలో నుంచి ఒక మొంత నీళ్లు నాకు ఇస్తే వీడికి ఏమన్నా నీళ్లు తరిగిపోతాయా, కనీసం కూర్చోమండు, ఈ మాత్రము జపము చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో లేరా, వీడికి ఎంత మదం ఎంత కండకావరం అనుకున్నాడు. కళ్ళు పటపట కొరికాడు, వీడికి తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు. ఆ పక్కనే చచ్చిపడిన ఒక పాము ఉంది, ఆ పాము శవాన్ని వింటి కొలతో ఎత్తి మెడలో ఇవో నేను కండువా వేసుకున్నట్టుగా వేసేసాడు, దండ కింద వేశాడు. వేసి నీకు తగిన శిక్ష విధించాను అనుకుని అప్పుడు అక్కడి నుంచి పక్కకెళ్ళి చూస్తే పక్కన కౌశికి నది కనపడింది. ఆ నదిలోకి దిగి కాళ్ళు చేతులు కొడుక్కొని శుభ్రంగా మంచినీళ్ళు తాగాడు. ఇదేదో ముందే మంచినీళ్ళు తాగచ్చు కదా, శాపం రాదు కదా, కానీ యోగం తప్పించలేరట ఎవరు. కారణం ఏమిటో గర్గ సంహితలో చెప్పారు, దేవతలే కావాలని కాసేపు పరీక్షిత్తుకి నది కనపడకుండా చేశారట. నది కనపడకపోతే ఈయన ఋషి మెడలో పాము వేస్తాడు, పాము వేస్తే ఈయనకి శాపం వస్తుంది, శాపం వస్తే ఈయన భాగవతం వింటాడు, ఆయన వంకతో శుకుడు భాగవతం లోకానికి ఇస్తాడు, అప్పుడు పద్మాకర్ గారు మీకు చెబుతాడు. మనందరికీ భాగవతం ఈ విధానంతో ఈ దీక్షా విధానంతో అందాలంటే ఒకడు వెళ్ళిపోవాలి, ఒకడు ముందు మోక్షానికి వెళ్ళాలి. ఎప్పుడైనా అంతే కదా, ముందు ఒకడు వెళ్ళి అక్కడ కష్టపడితే వెనకాల మరి 10 మంది వెళతారు. అందరూ ఎండలో అటు ఇటు రూట్ తెలుసుకుని గంగ దగ్గరికి వెళ్ళడం కష్టం. నా కొట్టాడు ఒకడు ముందు ఎండలో నానాయాత్ర పడి రేవు ఎక్కడుందో తెలుసుకుని స్నానం చేసి వచ్చి మీకు చూపిస్తే హాయిగా వచ్చి ఓహో ఇక్కడుందా రేవు, నేను ఎప్పుడే కనిపెట్టానండి అంటాడు అప్పుడు చల్లగా. అలాగా ఎవడో ఒకడు కష్టపడాలి, కొంత శ్రమ పడాలి, పడితేనే పరమ పవిత్రమైన భాగవతం లోకానికి వస్తుంది అనుకుని ఆ శ్రమ ఆ యోగం పరీక్షిత్తుకి ఇవ్వడం కోసం కాసేపు నది కనపడకుండా చేశారు దేవతలు. అందువల్ల ఆయన ఇంత పని చేశాడు. అంటే ఎంత ధర్మాత్ముడు అండి ఆయన, కలిపురుషుణ్ణి అదుపులో పెట్టిన పుణ్యాత్ముడు. కృష్ణ భక్తుడు ఏమిటి, పిచ్చాడు చేసినట్టుగా మెడలో పాము వేయడం ఏంటి మరి, ఆయన నిజంగా పిచ్చాడు కదా కదా చిటికి వాటికి వాళ్ళు ఆవిడకి ఫోన్ చేయడానికి, అది కర్మయోగం, దాన్ని ఎవరు ఆయన తప్పించలేదు. ఇప్పుడు అలా ఆయన మెడలో పాము వేసి తన దారి దారి వెళ్ళిపోగానే ఈ ఆడుకుంటున్న పిల్లలు బయట ఆశ్రమం దగ్గర ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు ఇది చూశారు. చూసి పరుగు పరుగున ఈయన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు శృంగి, ఆయన కుర్రాడు, బాగా తపస్సు చేసినవాడు, తపశ్శక్తి కలిగిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడే గొప్ప విషయం చూడండి, మంచినీళ్ళు ఇమ్మని రాజుగారు అడిగినా కళ్ళు వెప్పలేదు సమీకుడు. పోనీ ఇప్పుడు మెళ్ళలో పాము పడింది కదా, చచ్చిన పాము, అప్పుడైనా లేవాలి కదా, అప్పుడు కూడా లేవలేదు. అంటే ఆయన ఎంత స్థితిలో ఉన్నాడో చూడండి ఒకసారి, అంటే పరబ్రహ్మలో లీనమైపోయాడు ఆయన. దానికి గాఢ సమాధి అని పేరు. ఆ సమాధిలోకి వెళ్ళడం అంత తేలికం కాదు. యోగం అంటే చిత్తవృత్తి నిరోధక, చిత్తం అటు ఇటు పోకుండా ఉండడం యోగం. అటువంటి యోగమును వల్ల జ్ఞానం వస్తుంది. ఈ యోగ జ్ఞానములతో కూడితే భక్తి మోక్షం ఇస్తుంది. అంతేగాని తెలియక గురువుగారండి వాడు ఎవడో భక్తి గొప్ప అంటాడు, ఒకడు జ్ఞానం అంటాడు, ఒకడు వైరాగ్యం అంటాడు, ఒకడు యోగం అంటాడు, ఏది గొప్ప అంటే వాడు అంత పిచ్చాడు లేడు. ఈ పిచ్చాళ్ళు ఇలాంటి వాడు తయారయ్యారు ఈ మధ్యన. ఏవో పుస్తకాలు చదవడం, హిమాలయాల్లో యోగుల్ట, ఇంకో చోట వాళ్ళు రాసిన వాళ్ళు స్థాయి కలిగిన వాళ్ళు. అందులో ఉన్న విషయాలు వీడికి అర్థం అవ్వాలంటే వీడు అంత స్థాయికి వెళ్ళాలి. వెళ్లకుండా అందులో ఏదో పట్టుకుని దాన్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి. ఆ మెసేజ్ చదువుకున్నవాడు వాడు ఇంకా అజ్ఞానంలో పడిపోతాడు. కాబట్టి ఈ పిచ్చివాళ్ళని నమ్మకండి. ఎందుకంటే ఈ గ్రంథములన్నిటిలో ఉన్న సారం తెలియాలంటే నువ్వు లోతుకి వెళ్ళాలి, వాడు ఎందుకు చెప్పాడో తెలుసుకోవాలి. ఉదాహరణకి గోవింద అంటే చాలు ఇంకేం వద్దు, నువ్వు మోక్షానికి వెళ్తావంటే అర్థం ఏంటి? రోజు పాపాలు చేయమని అక్కడ అర్థం. నాయన తెలియక నువ్వు పాపములు చేస్తే గోవింద స్మరణతో బాగుపడతావు, ఈ బాగుపడ్డాకైనా పాపాలు మాను అని చెప్పారు. అది మర్చిపోకూడదు మనం. గోవింద అని బయటికి వెళ్ళి తాగమని అక్కడ, గోవింద అని బయటికి వెళ్ళి ఇతరులను చంపమని దాని అంతరార్థం. గంగలో మునిగితే పాపాలు పోతాయంటే రేపటి నుంచి మళ్ళీ పాపాలు చేయమనే. కాబట్టి పెద్దలు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టపడాలి మనం. భక్తి జ్ఞాన వైరాగ్య యోగములు నాలుగు గొప్పవి, కానీ కలియుగంలో మిగతా వాటి కంటే భక్తి గొప్పది. అందుకే భక్తి కిన్న కరోతి అన్నాడు శంకరుడు. భక్తి చెయ్యలేని పని లేదు, భక్తితో ఏదైనా చేయగలుగుతాం. ఏ అక్షరం ముక్క చదువుకొని వాళ్ళు ఎంతోమంది కేవలం భక్తులే ధరించారు, అక్షరం ముక్క రాని వాళ్ళు ధరించారు. అలాంటి భక్తి కావాలంటే ముందు నీ మనస్సు నిలకడతో ఉండాలి. నిలకడ ఉండాలంటే యోగం ఉండాలి, యోగం ఉండాలంటే నీవెంతో సాధన చేయాలి. ఇవన్నీ ఒకదానికోటి అంతఃసంబంధములు కలిగినవి, ఇంటర్లింక్డ్ అన్నమాట ఇవన్నీ కూడా. నిజంగా మహానుభావులు కొంతమంది జపంలో పెడితే వాడు ప్రపంచాన్ని మర్చిపోతాడు. అంతేగాని రైల్లో పెడుతూ ఎవరు కనపడితే వాళ్ళ పక్కన కూర్చుని ఫోటోలు తీయించుకుంటూ, లేకపోతే ఎవరో గట్టిగా ఇద్దరు కనపడితే వీళ్ళ వెనకాతల పెళ్లి పెళ్లి అంటూ వెంట పడుతూ ఉండేటటువంటి వాళ్ళకి క్రియాయోగం రావాలంటే ఎంత కష్టమండి. యోగం రావాలంటే మాటల యోగం చాలా ఇంద్రియ నిగ్రహం కావాలి. యోగ చిత్తవృత్తి నిరోధక. అంతేకాదు సర్వభూతములలో పరమాత్మను చూడగలిగే స్థాయికి వెళ్ళాలి. అందుకే యోగి ఎటువంటి వాడు, పండితాః సమదర్శనః సమత్వం యోగ వచ్చేది. రెండు గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తే ఆ సమత్వమునకు యోగమని పేరు. ఆ యోగం కలిగిన వాడు పండితుడని పిలువబడతాడు. పండితుడంటే మళ్ళీ ప్రతి ప్రాణిని ప్రేమించగలుగుతాడు, తప్పు చేస్తే మొడతాడు. ఇప్పుడు గురువులు ఉన్నారు, ఒక వ్యక్తి రెండు రెళ్ళు ఎంత అని అడిగితే వాడు ఆరని చెప్పాడు అనుకోండి, నేను ఎవరిలో తప్పు పట్టుకోను, తప్పు పట్టుకునేవాడు మూర్ఖుడు, కాబట్టి రెండు రెళ్ళు నాలుగు గంటే పిల్లాడు సర్వనాశనం అయిపోతాడు అవునా? కాబట్టి వాడి ఎత్తు మీద అవసరమైతే మొట్టికే మొట్టి రెండు రెళ్ళు నాలుగే అని చెప్పాలి. ఐదైంది టైం, ఇప్పుడు ఎవడో పిచ్చాడు వచ్చి ఆరు అన్నాడు, అప్పుడు మనం అవునండి అయ్యి నేను తప్పు పట్టుకోనండి, తప్పు పట్టుకునేవాడు మూర్ఖుట్ట, కాబట్టి మీరు ఐదంటే ఐదే ఆరంటే ఆరే అంటే రేపు పొద్దున ఐదు అనుకున్న వాడిని ఆరు అనుకుంటే విమానంలో ఇబ్బంది పొందుతాం. కాబట్టి గురువులు ఎప్పుడు కరెక్ట్గా చెప్పవలసిన చోట ఒక వాత పెట్టి చెప్పాలి, వాడిని దారిలో పెట్టాలి. ఇంతటి సమాహిత చిత్తం ఉంటేనే వాడు మహాత్ముడు అవుతాడు. అటువంటి మహాత్ముడు సమీకుడు, మెడలో పాము పడినా కదలలేదు. అందుకే కానీ ఈ ఆడుకుంటున్న పిల్లలు ఈయన కుమారుడు శృంగికి చెప్పారు. ఆ శృంగి అన్నవాడు కూడా తపస్సు చేశాడు, వాడికి శక్తి ఉంది, మహిమ ఉంది, కానీ కోపము నదుపులో పెట్టలేడు, ఇంద్రియ నిగ్రహం లేదు. ఇంద్రియ నిగ్రహం లేని వాడికి యోగం ఇవ్వకూడదు, మహిమ ఇవ్వకూడదు. ఎందుకని, నిగ్రహం లేని వాడికి మహిమిస్తే తొందరపడి ఈ మహిమలను ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగిస్తాడు. నిజంగా చెప్పమంటారా మీకు, చాలా కాలం క్రితం నా దగ్గరకు ఒక కుర్రాడు వచ్చాడు. నా జీవితంలో ఒక పొరపాటు ఏంటంటే ఆ కుర్రాన్ని నమ్మి వాడికి యోగ శక్తిని ఇచ్చాను, యోగాభ్యాసం నేర్పాను. అది కూడా గొప్ప క్రియాయోగం. ఈ యోగం వల్ల వాడు ఏమంటేది అయిపోతుంది. వాడు ఓ రోజు ఏం చేశాడు, వాడు వాడికి కూడా బాకీ ఉంటే బాకీ ఇవ్వకపోతే నువ్వు చస్తావన్నాడు, వాడు చచ్చిపోయాడు. అలాంటి దుర్మార్గులు ఉంటారు. కాబట్టి ఈ మధ్యన కొంతమంది గురువు గారండి క్రియాయోగం నేర్చుకుందామండి, మంచివాడు ఉంటే చూపించండి, లేదా మీరే నేర్పండి అంటున్నారే. ఎవరికి పడితే వాడికి పూర్తిగా సంపూర్ణ క్రియాయోగం నేర్పరు సాధువులు. కాబట్టి మీరు ఏమంటే ముందు ఇంద్రియ నిగ్రహం బాగా రావాలి, సంయమనం రావాలి, అవసరమైతే ఎవరిని శపించనటువంటి గొప్ప శక్తి రావాలి. అటు సూర్యుడు ఇటు పడిచినా ఎవరి యొక్క హాని కోరుకోనంత ఉత్తమ స్థితి కడితే అప్పుడు యోగాభ్యాసం గురించి ఆలోచించాలి. అది లేనివాడు శృంగి, కానీ వాడి దగ్గర శక్తి ఉంది. దాంతో వాడు ఏం చేశాడు, మా నాన్న మెడలో పాము వేసి పెడతాడా, ఎవడా దుర్మార్గుడు, వాడి సంగతి చూస్తాను అని కౌశికి నదిలో స్నానం చేసి నీళ్లు చేతిలోకి తీసుకుని ఆచమనం చేసి వెంటనే శాపం పెట్టేశాడు. ఏమని, ఏ దుర్మార్గుడు నా తండ్రి మెడలో పాము వేశాడో వాడు నేటికి ఏడవ రోజు సూర్యాస్తమయ సమయమునకు తక్షకుడనే పాము కాటు తిని తక్షణం చచ్చిపోగాక అని శపం చేశాడు. అంటే ఏడో రోజు సూర్యాస్తమయంతో వాడు చచ్చిపోవాలి, అది కూడా తక్షకుడనే పాము కాటు తిని చావాలి. ఆ పాముని హరిహరాదులు కూడా అడ్డుకోలేదట. వాడు ఎంత మాట అంటే తెలుసా, హరిహరాదులు అడ్డము వచ్చిన నయ్యన, అసలు అంత మాట అనాలా, కొని శాపం పెడితే పెట్టాడు. హరిహరాదులు అడ్డము సొచ్చిన, పోతన గారు అందమైన పద్యం రాశాడు ఏకంగా. శివుడు విష్ణువు అడ్డం పడినా నా మాటకు అడ్డం పడలేరు, వాడు చావలసిందే. అందుకే ఆ శాపం వల్లే చచ్చిపోయాడు పాపం, వాడు చస్తాడు తప్పదు. ఏడవ రోజు సూర్యాస్తమయంతో వాడు అస్తమించవలసిందే అని శపించేశాడు. ఆ శాపం అయ్యాక తండ్రి దగ్గరకు వచ్చి ఆ మెడలో ఉన్న పామును చూసి, అయ్యో మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, మా అంతటి మేము అడవుల్లో ఉండి కందమూలములు తిని బతుకుతూ ఉంటాం, అటువంటి మమ్మల్ని ఏ దుర్మార్గుడు అవమానపరిచాడు, మా నాన్న మెడలో పాము వేశాడు, ఈ పాము బతుకుందో చచ్చిందో, ఒకవేళ చచ్చి మళ్ళీ బతికితే మా నాన్నని కాటేసి చంపుతుందేమో, ఎవరన్నా వచ్చి రక్షించండి బాబోయ్, ఆ పామును తీయండి అని ఏడ్చాడు కానీ వాడు తీయలేట. ఇంత శాపం పెట్టాడు, వాడికి పాము అంటే భయం, అందుకని పామును తీయక ఏడవడం మొదలు పెట్టాడు. ఈ ఏడుపుకి శమీక మహర్షి మెలకువ తెచ్చుకున్నాడు, కళ్ళు విప్పాడు, మెడలో చూసుకుంటే పాము కనపడింది. ఆ పాము తీసి పక్కన పారేసి, కుమార ఎందుకు ఏడుస్తున్నావు, ఏడిస్తే ఏడ్చావు కానీ మెడలోకి పాములా వచ్చింది అనగా ఆయన జరిగింది చెప్పి, ఎవరో రాజుగారట వచ్చి నీ మెడలో పాము వేసేట, దేవుడి దేవుల పాము వల్ల నీకేం ప్రమాదం రాలేదు, కానీ నేను ఆ దుర్మార్గుణ్ణి శపించాను, వాడు నేటికి ఏడవ రోజుతో చస్తాడు అని శాపం పెట్టిన విషయం తండ్రికి చెప్పగానే తండ్రి ఎంతో బాధపడిపోయాడు. మూర్ఖుడా, ఎంత పని చేసావురా నువ్వు. ఆ వచ్చినవాడు పరీక్షిత్తు, కడుపులో ఉండగానే బ్రహ్మశీర్షం వల్ల నశించాడు, కానీ శ్రీకృష్ణుడు అనుగ్రహంతో బతికాడు. పరమధర్మాత్ముడు ఉత్తముడు ఆయన, ఆయన చీమకు కూడా అపకారం చేయడు, కాలప్రభావంతో ఈ పని చేశాడు. ఆయన ఉండబట్టి మళ్ళీ వేదములు బ్రతుకుతున్నాయి, గోవులకి అహింస వచ్చింది, లేకపోతే నిన్న మొన్నటిదాకా గోహత్య జరిగింది. మనం ఈ విప్రులం వేదములు ఇవన్నీ బ్రతకాలంటే ఆ పుణ్యాత్ముడు ఉండాలి. అటువంటి పుణ్యాత్ముడు నువ్వు శాపం పెట్టావు, ఆయన చచ్చిపోతాడు, చచ్చిపోగానే కలిపురుషుడు పూర్తిగా భూమిని ఆక్రమిస్తాడు. కలిపురుషుడు భూమిని ఆక్రమిస్తే ఇక అక్కడి నుంచి ప్రజలంతా పాపాత్ములు అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది భూమండలంలో, పొద్దుటి పెళ్ళి మధ్యాహ్నం విడాకులు, స్త్రీలను చంపేవాడు పెరుగుతారు, పసిపాపల మీద అత్యాచారాలు చేస్తారు, ఒకళ్ళ సొమ్ము ఒకళ్ళు ఆక్రమిస్తారు, ధర్మం ఉండదు, అధర్మం పెరిగిపోతుంది. చె ఎంత పొరపాటు చేసామన్నాడు ఆయన. నిజంగా ఆనాడు ఆ శృంగి శాపం వల్లే వాళ్ళ మనకి కష్టం వచ్చింది. భాగవతం వచ్చింది, దాంతోపాటు కలిపురుషుడు విజృంభించడానికి ఈ శాపం మూల కారణం అయ్యింది. శాపం ఉపసంహరించకూడదా అన్నాడు ఆయన. అప్పుడు నాన్న నాకు ఈ విషయం తెలియదు, తొందరపడి చెప్పించాను, నేను శాపం ఇవ్వగలను, ఆ శాపాన్ని వెనక్కి తిప్పుకోలేను, ఉపసంహరించలేను, కావాలంటే నువ్వు ఉపసంహరించంటే నువ్వు హరిహరాదులు అడ్డం వచ్చిన అన్నావు కాబట్టి అటువంటి శాపాన్ని నేను తిప్పలేను, ఇప్పుడు సర్లే జరిగిందో జరిగిందని ఎంతో బాధపడ్డాడు పాప ఆయన. ఆయన కొడుకుని మందలించాడు. భారతం ఆది పర్వంలో మహాభారతంలో ఉన్న శ్లోకాన్ని అనువాదం చేస్తున్న అన్నయ్య గారు గొప్ప పద్యం రాశారు. శమీకుడు శృంగితో అంటాడనమాట, ఆ పద్యం వింటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. క్రోధమ తపము జర్రచున్ను క్రోధమ అణిమాదులైన గుణముల బాపు క్రోధమ సకలం బున్నకు బాధియగు క్రోధిగా తపస్సుకి జన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. ఎంతో కష్టపడి వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడు కోపంతో ఎవరి మీదన్నా కేకలేస్తే అరిస్తే ఆ మొత్తం తపస్సంతా పోతుంది. అణిమ లహిమ మొదలైన అష్టసిద్ధులు ఉన్నాయే, ఈ అష్టసిద్ధులు కోపం వల్ల నాశనం అయిపోతాయి. ఎంత గొప్పవాడైనా కోపం వల్ల పతనం అయిపోతాడు. అందుకే జ్ఞానులు ఎప్పుడూ క్రోధం పొందరు. సరే జరిగింది ఏదో జరిగింది అనుకుని వెంటనే కొంతమంది శిష్యుల్ని పిలిచి, శిష్యులారా ఆ రాజుగారికి శాపం గురించి చెప్పండి, ఆయన ఏదన్నా తనను తాను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తాడు అనగా శిష్యులు కొందరు వెళ్ళి రాజుగారికి జరిగింది చెప్పారు. రాజుగారు జరిగిందానికి ఒక క్షణం బాధపడి ఇదంతా నా పాపం అనుకున్నాడు. ఆయన తలుచుకుంటే శృంగికి వెళ్ళి శాపం ఇవ్వగలడు కానీ ఇవ్వలేదు, ఎందుకో తెలుసిన ఒకడు శపించాడని వెళ్ళి వాడిని మనం శపించకూడదు. మనకు అపకారం చేసిన వాడికి అపకారం చేయకూడదు, ఉపకారం చేయాలి. అయినా ఇది నా తప్పు, అసలు వేటకు ఎందుకు వెళ్ళాను, వెళ్ళిన వాడిని జంతువులు వేటాడాక దాహం వస్తే దాహంతో ఆ ఋషి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాను, వెళ్ళి తిరిగో తిన్నగా ఉండక ఆయన మెడలో ఎందుకు పాము వెయ్యాలి. కాబట్టి వాళ్ళ అబ్బాయి నాకు తగిన శాస్తి విధించాడు, దీనికోసం వాళ్ళ అబ్బాయిని ఏం అనకూడదు అనుకున్నాడు. ఈ విధంగా భాగవతోత్తముడు నిజమైన వైష్ణవుడు అంటే విష్ణు భక్తుడు ఇతరులను క్షమిస్తాక అలా క్షమించి ఇప్పుడు ఆయన ఇక వెంటనే తన కుమారుడు జనమేజయ మహారాజు గారికి పట్టాభిషేకం చేసి దానధర్మములు చేసి హుటాహుటిన చెక్క 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 గంగాతీరానికి వచ్చాడు. అదిగో ఆనాడు పరీక్షిత్తు అన్నీ విడిచిపెట్టి గంగాతీరమునకొచ్చిన స్థలంలో ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం.